అనే కార్యక్రమం సమర్పిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 91.2 ఏఎన్యు రేడియో వారు ప్రసారం చేస్తున్న భారత ప్రభుత్వము ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖ వారికి మరియు రామగుండం ఫర్టిలైజర్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మనము భూమి దాని యొక్క ప్రాముఖ్యత గురించి నాకు తెలిసింది మీతో పంచుకోవడానికి సంతోషంగా వివరిస్తున్నాను. ముఖ్యంగా మనకి భారతదేశం స్వతంత్రానికి ముందు మన పశువు యొక్క సంతతి 140 కోట్లు. అదే సంవత్సరం మనకు ఉన్నటువంటి మనుషుల యొక్క 30 కోట్లు, జనాభా యొక్క నిష్పత్తి 30 కోట్లు. అదే ఈ రోజున తిరగబడి 140 కోట్ల జనాభాకి 140 కోట్ల జనాభాకి 30 కోట్లకి పశువులకి మనం ఇదైపోయాము. అంటే ఆ రోజున మన పెద్దలందరూ మన పూర్వీకులందరూ కూడా పశువులు భూమి మానవుని ఆరోగ్యం అనే దాని మీద వారి యొక్క వ్యవసాయం సాగుతూ ఉండేది. అంటే భూమిని బలపరచడం, అది భూమిని పశువులతోటి బలపరచడం అనేది ముఖ్య ప్రాముఖ్యమైనటువంటిది. ఏ విధంగా చేసేవారంటే మా పూర్వీకులు అంటే మా 4వ జనరేషన్ ముందు నుంచి కూడా మేము తీసుకుంటే మా పూర్వీకులు మా వ్యవసాయ క్షేత్రాన్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒక విభాగంలో వరి, 2వ విభాగంలో మొక్కజొన్న, 3వ విభాగంలో కొబ్బరి సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ పశువుల్ని భూమిని బలం చేయటం కోసం మేము ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. భూమిని బలం చేయటం మనం అంతరిక్షంలో కాలు పెట్టే అంత పరిజ్ఞానం సంపాదించుకోగలిగాం, కానీ మనం నిలబడి ఉన్నటువంటి ఈ భూమిని సారవంతంగా చేయటం, ఏ విధమైనటువంటి విష రసాయనాలను పంచుకోకుండా మనం పండించడం అనే దాని మీద దృష్టి పెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే భూమిని బలం చేయటం అనేది మన మానవుని యొక్క సామర్థ్యానికి సరిపోవట్లేదు. ఎందుకంటే అది యొక్క భగవంతుని సృష్టిలో పశువులు భూమి అనేది హ్యాండ్ టు హ్యాండ్ అనమాట. అంటే పశువులు భూమి ఈ రెండు కూడా ఒకదానికొకటి అనుసంధానమైనటువంటివి. ఈ పశువుల నుంచి వచ్చే వ్యర్థాలు అంటే పేడ కానీ మూత్రం కానీ అది భూమికి అన్వయించుకున్న తర్వాత భూమి ఒక శక్తిని సంతరించుకుని భూమి నుంచి వచ్చే పంట సారవంతమైనటువంటి పంట, ఆ పంట నుంచి వచ్చేటువంటి తిను బండారాలన్నీ కూడా మానవునికి ఏ విధమైనటువంటి లోటు లేనటువంటి ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. తద్వారా ఈ పంట కొయ్యగా వచ్చిన వ్యర్థాలని మళ్ళీ పశువులకి మేత కింద వాడటం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒక సైక్లిక్ ఆర్డర్ అనమాట. పశువులు భూమి ఈ రెండింటి నుంచి వచ్చినటువంటిది మనం మానవుని ఉపయోగించుకోవటం వలన మనం ఆరోగ్యమైనటువంటి మెరుగుపరచుకోవటం జరుగుతుంటుంది. అంటే తద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి ఎంత శక్తివంతంగా ఉంటే దాని నుంచి వచ్చే పంట అంత శక్తివంతంగా ఉంటుంది. ఆ శక్తివంతమైనటువంటి పంట నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని కనుక మనం మనుషులు కనుక తీసుకున్నట్లయితే మనకు కూడా ఆరోగ్యం, మన తరతరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయని తెలియజేయటం ఉంది, తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ రోజున మనం ఈ పశువులు అనే దాని నుంచి దూరంగా జరిగిపోయి ఈ తేలికపాటి వ్యవసాయంగా ఎక్కువ అంటే అధికంగా పండించాలనే దాని సూత్రానికి కట్టుబడి రసాయనిక ఎరువులు వాడటం జరుగుతూ ఉంది. ఈ రసాయనిక ఎరువులు వాడటం వలన ఒక భూమి యొక్క సారం కోల్పోవడమే కాకుండా తద్వారా పర్యావరణానికి కూడా హాని కలిగి తర్వాత నీరు, మనం ముఖ్యంగా మన మానవుని యొక్క శరీరంలో 70% నీరు ఉంటుంది, ఆ నీరు కూడా కలుషితం అయిపోయి ఈ రోజున అన్నింటినీ కలుషితమైనటువంటి ఈ ఆహారం కానీ నీరు కానీ తీసుకోవటం వలన రోగాలు బారినబడి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా తమ యొక్క సంపాదనలోని 30% మన యొక్క హాస్పిటల్కి కానీ మందులకు కానీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం దృష్టి పెట్టవలసింది ఎప్పుడైతే మనం దూరంగా పశువుల నుంచి జరిగిపోయామో ఈ పశువుల నుంచి మనం పశువులకి ముఖ్యం అనేదాన్ని తెలుసుకోవాల్సినటువంటి ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పాశ్చాత్య దేశాలన్నీ కూడా భారతదేశం యొక్క ప్రామాణికంగా తీసుకుని పశువుల్ని పెంచడం జరుగుతూ ఉంది. అది దానికే వాళ్ళ యొక్క కొత్తగా పెట్టిన పేరు రీజనరేటివ్ అగ్రికల్చర్ అని ఒక పేరు పెట్టి పశువులను విపరీతంగా పెంచుతూ ఉన్నారు. ఆ పశువులు కానీ భూమి పశువులు రెండు ఉన్నాయి వాళ్ళకి, కానీ మన దగ్గర నుంచి నేర్చుకోలేనటువంటిది ఏంటంటే సింక్రనైజేషన్, సింక్రనైజేషన్ ఆఫ్ క్యాటిల్ సాయిల్ అండ్ హ్యూమన్ హెల్త్. అంటే పశువులు భూమిని మానవుని యొక్క ఆరోగ్యాన్ని కూడా మిళితం చేయలేనటువంటిది వాళ్ళకి తెలుసుకోలేనటువంటి విధానం, అది ఒక భారతదేశానికి పరిమితమైంది. కానీ ఈ రోజున మన భారతదేశం ఏంటంటే పాశ్చాత్య పోకడలకు పోయి పాశ్చాత్యులు చేస్తున్న అధిక దిగుబడులు అంటే భూమి రీత్యా కానీ వాతావరణ రీత్యా కానీ మనకున్నటువంటి సౌలభ్యం ఆ పాశ్చాత్య దేశాల్లో లేకపోవటం వలన వారు అధిక దిగుబడులు సాధించాలి అంటే ఏకవార్షిక పంట చేయాల్సిన ఎక్కువగా ఐస్ ఉండటం వలన కానీ వాళ్ళు పండించే టైం తక్కువ ఉండటం వలన కానీ అధిక దిగుబడులకి వెళ్ళటం వలన దాన్నే సూచిగా తీసుకుని మన శాస్త్రవేత్తలు కానీ వీళ్ళు కానీ మన దగ్గర కూడా అధిక పంటలు పండించే దానికి ప్రణాళికలు చేశారు. ఆ ప్రణాళికలతో రైతులు అధిక ఉత్పత్తితోటే మనం అధిక సంపన్నులు అవుతా ఉన్న ఇదితోటి వాటిని తీసుకుని మనం తద్వారా మనం యొక్క ఈ యొక్క ఎరువులు రసాయనిక ఎరువులు వాడటం కానీ ఇవన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి జరిగే ప్రక్రియ. ఇకపోతే మేము చేసే విధానం ఎట్లా అంటే మేము మూడు విభాగాలు చేసుకున్నామని చెప్పాము. ఒకటి వరి, మొక్కజొన్న, కొబ్బరి. వరిలో ఒక ఏకవార్షిక పంట మాత్రమే పండిస్తాము. పండించిన తర్వాత రెండో పంట కాలంలో మాకు నీటి లభ్యత అధికంగా ఉన్నా సరే రెండో పంట కాలంలో మా పశువుల్ని మేము ఆ క్షేత్రంలో ఉంచి ఆ వాటి యొక్క మూత్రం పేడ ద్వారా ఆ యొక్క క్షేత్రాన్ని బలపరచడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండోసారి రెండో క్షేత్రం అయినటువంటిది మొక్కజొన్న. ఈ మొక్కజొన్నని ఏకవార్షిక పంటగానే మేము పండిస్తాము. అది కూడా అక్టోబర్ 20 నుంచి జనవరి ఆఖరి వరకు కూడా ఆ పంటకాలం అది. ఈ అక్టోబర్ 20 రోజున మనం ఎప్పుడైతే విత్తనం నాటుతామో ఆ కాలంలో వేరే ఏ పని లేకపోవడం వలన మనకి ఈ పనికి వచ్చే మనుషుల లభ్యత వలన ఎక్కువ టైం వాళ్ళు ఎక్కువ సమయం మనకు కేటాయించి ఉండటం వలన కూడా మనకి లాభం జరుగుతూ ఉంటుంది. మూడోది ఏంటంటే కొబ్బరి. కొబ్బరి కూడా ఏకవార్షికంగానే మేము పండించడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో కూడా పశువులు కట్టేయటం వలన ఈ రోజున మనం ఏదైతే రూగోస్ స్పైర్లింగ్ వైట్ ఫ్లై అని అమెరికాలో మొదలైనటువంటి ఈ వ్యాధి దేశాలన్నీ దాటుకుని శ్రీలంక నుంచి కేరళ నుంచి మన యొక్క ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఇది దీనివలన హరితాన్ని విపరీతంగా హరించేటటువంటి ఈ రూగో స్పైర్లింగ్ వైట్ ఫ్లై మా విధానంలో ఈ పశువులను కట్టేయటం వలన అది మూత్రం అధికంగా దానికి చెట్టుకు చేరటం వలన ఈ రూగోస్ వైట్ ఫ్లై అనేది మా యొక్క కొబ్బరిలో ఎక్కడా కూడా కనపడకోకుండా ఉంది. మిగతా వారికి 30% వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారంటే మాకు 10% మాత్రమే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయంటే ఈ పశువుల వలన చాలా తక్కువ మోతాదులో మనం ఎరువులు మందులు వేయకపోవటం వలన ఈ రూగోస్ వైట్ ఫ్లై అనేది మా దాంట్లో కనపడటం జరగట్లేదు. రెండోది పశువుల్లో కనుక మనం తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మాస్టైటిస్ అంటే పొదుగువాపు వ్యాధి. ఈ పొదుగువాపు వ్యాధి ఏ దేశం అయినా సరే అంటే ఏ దేశంలో తీసుకున్నా కూడా ఈ పొదుగువాపు వ్యాధి వలన ఈ పశువుల్ని రక్షించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మన భారతదేశంలో భారతీయ సాంప్రదాయ వ్యవసాయంలో మేము చేసే వ్యవసాయంలో మా పశువుల్ని క్షేత్రంలోనే కట్టివేయడం జరుగుతుంది. షెడ్లో కాకుండా వాటిల్ని రోజు కొత్త ప్రదేశానికి మార్చడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజు కట్టేసిన ప్రదేశం కాకుండా మరి మరుసటి రోజు మేత వేసిన తర్వాత రెండో ప్రదేశం అయినట్టు 6-7 అడుగులకి కొత్త ప్రదేశంలో కట్టడం జరుగుతూ ఉంది. ఇలాగ 365 రోజులు కూడా కొత్త ప్రదేశంలో అవి పడుకోవటం వలన ఆ కొత్త ప్రదేశంలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం లేకపోవటం వలన మా పశువుల్లో ఇప్పటి వరకు కూడా మేము ఎప్పుడు కూడా మాస్టైటిస్ అనే వ్యాధిని మేము మా పశువులు అటు బారిన పడలేదు. ఈ మాస్టైటిస్ వలన మన భారతదేశం 21% పశువులను కోల్పోవడమే కాకుండా 6,000 కోట్ల రూపాయలు పాల రూపేణ కూడా మన పాల దిగుబడి తగ్గిపోవటం వలన కూడా మనం చాలా గమనించాల్సిన విషయం అన్నమాట. రెండోది కలుపు. ఇది కూడా చాలా ప్రపంచవ్యాప్తంగా కలుపు అనేది ప్రపంచవ్యాప్తమైనటువంటి ప్రాబ్లం. ఇది ఈ కలుపు నాశనం చేయట వినాశనానికి వాడేటటువంటి ఈ కలుపు మందులు వీడిసైడ్, అది డైరెక్ట్గా మనకి మానవుల్లో క్యాన్సర్కి కారణం అనమాట. కానీ మేము చెప్పిన విధానంలో మేము రోజు వాటి స్థానం మార్పిడి వలన అది యూనిఫామ్గా ఇది యూరిన్ కానీ డంగ్ అంటే పేడ కానీ మూత్రం కానీ యూనిఫామ్గా మా యొక్క క్షేత్రంలో స్ప్రెడ్ అవటం వలన ఆ యూరిన్ అనేది యూరిక్ యాసిడ్ లాగా యాక్ట్ చేసి ఈ కలుపుని ఆటోమేటిక్గా అవి యూరిక్ యాసిడ్ అప్లై అవటం వలన కలుపు నాశనం అయిపోతూ ఉంటుంది. అంటే ఈ విధంగా చేయటం వల్ల ఒక 5 సంవత్సరాలు కనుక మనం ఇదే విధానం పాటించినట్టయితే మన క్షేత్రంలో కలుపు అనేది చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటుంది. దానికి ఏ విధమైనటువంటి కలుపు రసాయనాలు కానీ ఏమైనా వాడకుండా అమెరికా లాంటి దేశంలో మనం ఏదైతే చాలా ముందస్తు దేశం లేదా ఫార్వర్డ్ కంట్రీ అని లెక్క వేసుకున్న దగ్గర కూడా ఈ కలుపుని నాశనం చేయడం కోసం 4-5 రకాలైనటువంటి మాలిక్యూల్స్ కలిపి మోతాదు ఎక్కువగా కలిపి కొట్టడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇది మనం కలుపు నాశనానికి వాడే మందులు వాడటం వలన అది రెసిస్టెన్స్ అంతరించుకుని ఇంకా ఎక్కువగా ఎదగటం జరుగుతూ ఉంది. సో దీనికోసం ఏంటంటే న్యాచురల్గా మనం చేయాల్సింది ఏంటంటే పశువులు తిరగాడుతున్న క్షేత్రంలో మనకి ఈ కలుపు అనేది చాలా తక్కువ అయిపోతూ ఉంటుంది. మూడోది ఈ ఎక్కువగా అందరూ కూడా అపోహపడేది ఏంటంటే న్యాచురల్గా మనం పండించడం వల్ల ఈ పశువులు పేడ కానీ మూత్రం కానీ వీటి ద్వారా పండించడం వలన చాలా తక్కువ దిగుబడి వస్తుంది అనేది ఒక అపోహ. ఆ అపోహ నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఇవాళ మనల్ని ఉంచడం జరుగుతూ ఉంది. మీ చిన్నప్పుడు అంటే 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టయితే ఆ రోజున వరి కానీ మొక్కజొన్న కానీ కొబ్బరి కానీ లేదా ఏ విధమైనటువంటి రకాలు తీసుకున్నాకున్నా ఆ రోజున హైబ్రిడ్ రకాలు అనేవి లేవు. అవన్నీ కూడా తక్కువ ఈల్డింగ్ కెపాసిటీ అనమాట, అంటే తక్కువ ఉత్పత్తి విత్తనాలు అప్పుడు ఉన్నవి అన్నీ కూడా ఆ రోజున. కానీ ఈ రోజున హై ఈల్డింగ్ వెరైటీస్ వచ్చిన తర్వాత ఇదే విధానం కనుక మనం పాటించి ఇదే విధానంగా కనుక పశువులతోటి పేడానికి మూత్రాన్ని వేసినట్టయితే మనకి దానికన్నా ఇంకా మెరుగ్గా ఏ విధమైనటువంటి రోగాలు లేనటువంటి ఈ పంటను కన్నా మనం పొందవచ్చు. ఇది ఒకటే కాకుండా కొబ్బరిలో మీకు చెప్పాల్సి వచ్చేటప్పటికీ కోకోనట్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పేది ఒక కొబ్బరి చెట్టు సాల్కి అంటే 140 నుంచి 170 కాయలు మ్యాక్సిమం ఎక్కువగా అనేది వాళ్ళు చెప్పేది. కానీ ఈ రోజున మా క్షేత్రంలో అది 240 దాటి వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే పంటలో ఏకవార్షిక పంట అనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను. అంటే 2-3 పంటలు కలిపి వేయటం వలన రోగనిరోధకం అనేది చాలా కష్టసాధ్యం అయిపోతూ ఉంది. ఒకదానికి వస్తే ఇంకొక దాని మీదుగా వస్తూ ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఏకవార్షిక పంట అంటే వరేస్తే వరే, మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న, లేదంటే కొబ్బరి వేస్తే కొబ్బరి, ఏదైతే అది అట్లా అంతేగాని 2-3 రకాలైనటువంటి పంటలు కలిపి వేయటం వలన చాలా అనర్థకం ఏర్పడుతుంది అనేది నా అనుభవంలో నేను తెలుసుకున్నది. ఈ కొబ్బరి తీసుకున్నట్లయితే మధ్యలో అందరూ కోకో కానీ ఇంకోటి ఏదన్నా కానీ వేరే అన్నీ పెడతా ఉంటారు. కానీ మేము మాత్రం కొబ్బరిలో ఖచ్చితంగా కొబ్బరి ఒకటే పెట్టాము. ఈ కాయలు అమ్మినప్పుడు కొనుగోలుదారుడు మాకు మిగతా తోటలతో మనం పోల్చుకున్నట్టయితే ఒక కాయకి 2 రూపాయలు అధికంగా మనకి ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు ఇవ్వటం జరుగుతుందంటే ఈ ఇంటర్ క్రాప్ అంటే కొబ్బరిలో ఇంటర్ క్రాప్ ఉన్నట్లయితే కొబ్బరి దింపు జరిగినప్పుడు కొబ్బరికాయల్ని మనం బయటికి జార్చాల్సిన పరిస్థితి వస్తుంది. మనుషుల ద్వారా అవి జరగాల్సి వస్తుంది. మా దాంట్లో ప్రతి చెట్టుకి కూడా ఈ వెహికల్ వెళ్ళి కలెక్ట్ చేసుకోవటం వలన వాళ్ళకి మనుషుల యొక్క అవసరం లేకపోవటం వలన మనకు అధికంగా ఒక కాయకి 2 రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే 170 కాయలు లెక్కేసుకున్నా కానీ చెట్టుకి 350 రూపాయలు అంటే ఎకరానికి వచ్చేటప్పటికి 50 చెట్లు 17,500 రూపాయలు మనకి అధికంగా వస్తుంది. అంటే 2వ పంట వేయకపోయినా కూడా మనకి అధికంగా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగానే కాకుండా పశువుల ద్వారా కూడా పశువులు ఉండటం వలన మేము ఎక్కువగా పాలు తీకోకుండా ఉండడం వల్ల మాకు దగ్గర పుట్టిన ఈ పెయ్యి దూడలు అంటే ఫిమేల్ కాఫ్స్, ఇవి 16 నుంచి 18 నెలలు లేదా మ్యాక్సిమం 20 నెలలకి మళ్ళీ పొలటం జరుగుతూ ఉంటుంది. అదే కనుక మనం పాలు పూర్తిగా తీసినట్లయితే 24 నెలలు పైగా టైం తీసుకుంటుంది. ఈ మధ్యకాలంలో మనకి అధికంగా వాళ్ళు ఎక్కువ పాలు తీసినట్లయితే మనకి ఎక్కువ సమయం తీసుకుంటుంది పొరలటానికి కానీ మళ్ళీ అవి మళ్ళీ వేనటానికి కానీ. సో ఈ టైంలో మనకు ఒక అధిక అంటే మా యొక్క మంద పెరగటం అంటారు, అంటే మన సంతతి ఎక్కువగా త్వర త్వరగా రావటం వలన ఎక్కువగా పెరగటం వలన పెద్ద వాటిని అమ్ముకోవడానికి మనకి అవకాశం కలుగుతుంది. మా యొక్క సామర్థ్యత ఏంటంటే 30 నుంచి 35 శాలిథీలు, అంటే 30 నుంచి 30 దూడ కానివ్వండి పెద్దవి కానివ్వండి మధ్యస్థంగా ఉన్నాయి కానీ 30 నుంచి 35 ఇట్లని మేపడానికి మా యొక్క సామర్థ్యం. ఈ దూడలు పుట్టినప్పుడు పెద్ద వాటిని అంటే 2 ఈతలు ఇన్న 3 వాటిని 3 ఈత మీద అమ్ముతాం అన్నమాట, ఈ సంతతిని మెయింటైన్ చేసుకుంటాం కోసం. అమ్మకపోయినట్లయితే సంతతి పెరిగిపోతుంది, మన దగ్గర అంత మేత మేపే అంత సామర్థ్యం లేదు. ఈ మూడో సంతతి ఇవి అమ్మటం వల్ల రాగా అమ్మగా మనకు వచ్చినటువంటి ఏదైతే మనకు అమ్మగా వచ్చినటువంటి సొమ్ము ఉంటుందో ఆ డబ్బుని ఈ మనుషులకి మనం ఈ ఫీల్డ్లో వాడుకునే వర్కర్స్కే కానీ ఇతరత్ర పనులకే కానీ అవి సరిపోగా కూడా ఇంకా మనకి కూడా ఇంకా మిగిలే అవకాశం ఉంటుంది. అంటే పశువులు ఒక మనకి పేడ మూత్రం భూమిని సారవంతం చేయటం అనేదే కాకుండా పరోక్షంగా కూడా మనకి మన కార్యక్రమాలకి మనం నియమించుకున్న మనుషులకి ఇచ్చే జీతాలకు కూడా వాటి నుంచే సదుపాయం కలుగుతూ ఉంటుంది. ఈ బై అండ్ లార్జ్ అంటే ఇదే కాకుండా మనకి వాటి నుంచి వచ్చే పాలు మన ఇంటి అవసరాలకు కావాల్సిన పాలు కానీ మిత్రత కానీ అవన్నీ కూడా మనకు సమకూరుస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఒక మొక్క నాటినట్టయితే మనం ఆ ఒక్క ప్రత్యేకమైన మొక్కకి మనం బలం చేయాల్సి వస్తుంది, దాని నుంచి వచ్చే పళ్ళు ఏదో తీసుకుని ఫలాలు తీసుకుని అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ అదే కనుక మనకు పశువులు ఉన్నట్లయితే వాటి మన వేస్ట్ అంటే ఏదైతే వేస్ట్ అని అనుకుంటున్నామో ఆ వేస్ట్ని తినగా వాటి నుంచి వచ్చే పాలు కానీ మూత్రం కానీ పేడ కానీ ఇవి కానీ ఈ వాటి నుంచి వచ్చే దూడ కానీ లేదా వాటిని అమ్మక వచ్చే మనకు వచ్చే సొమ్ము కానీ అంటే ఇన్ని రకాలైనటువంటి మనకి లబ్ధి చేకూర్చడం ఈ పశువుల యొక్క లక్షణం. ఎప్పుడైతే వీటి నుంచి మనం దూరం అయిపోయామో ఈ రోజున ఈ రకాలైనటువంటి ఇన్ని రకాలైనటువంటి వ్యాధులు కానీ ఇన్ని రకాలైనటువంటి వ్యాధులు ఈ పంటకు చేరడం, ఆ పంటకు వాడగా మన ఎరువులు కానీ పురుగు మందుల నుంచి కానీ మన యొక్క శరీరంలోకి చేరి మనకు హానికరం చేస్తుంది. అంటే మనమే కాదు మన రాబోయే తరాలు కూడా చాలా ఇబ్బందులు పరిస్థితులు వస్తున్నాయి. ఈ మధ్యనే బాక్రానెంగల్ డ్యాంలో చేపలపై జరిగింది, 3 కాలాల్లో చేశారు. 3 కాలాలు అంటే వరదలు వచ్చే కాలంలో చేశారు, తర్వాత నీళ్లు నిల్వ ఉండే టైంలోనూ ఇంకొకసారి అటు ఇటు అంటే నీళ్లు అధికంగా పారకోకుండా మెల్లిగా పారే టైంలోనూ 3 సార్లుగా వాటిని పరీక్ష చేస్తే నిల్వ ఉన్న టైంలో చేసిన చేపలకి ఆ టైంలో పుట్టిన పిల్లలకి కన్ను ఉండాల్సిన చోట కన్ను 2 కళ్ళు ఉండాల్సిన చోటన కన్ను కాకుండా కొన్ని పిల్లలకి వీపు మీద, కొన్ని పిల్లలకి తోక మీద, కొన్ని పిల్లలకి పొట్ట కింద కూడా ఉండటం గమనించారు. అంటే ఇది రాబోయే కాలంలో మన తరాలు మన ఫ్యూచర్ జనరేషన్ అన్నమాట, అంటే మన భావి తరాలు వాళ్ళు కూడా ఇలాంటి అపసవ్యమైనటువంటి ఈ శారీరకమైనటువంటి అవలక్షణాలతో పుట్టటానికి అవకాశమే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే మనం ఈ రోజున ఎవరికో ఎక్కడో జరిగిందనుకోకుండా మన కుటుంబంలోనే ఒకసారి మన కుటుంబంలో కనుక ఇట్లా అపసవ్యమైనటువంటి పుట్టక కనుక ఎవరైనా పుట్టిండుంటే మనం ఎంత బాధను అనుభవిస్తామో ఎంత క్షోభను అనుభవిస్తామో ఆలోచించుకోవాల్సింది మనమే ఈ రోజున. ఏ దేవుడు కూడా కనీసం మనం దేవుడా నాకున్నటువంటి సమస్తమైనటువంటి ఆస్తులన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను, నాకు పుట్టిన ఈ బిడ్డల్ని సవ్యమైనటువంటి స్థితికి తీసుకురామంటే ఏ దేవుడు కూడా ముందుకు వచ్చి చేయగలిగినటువంటి ఇది లేదు. సో ఇది చేయాల్సింది ఎవరంటే ఒక రైతు ఒకడే. ఆ రైతుని రైతు పండించే మంచి పంటని మనం మంచి పంటని కనుక వినియోగదారులు కనుక కొని అది కనుక మనం ఆ పంటనే కనుక మనం వినియోగించుకున్నట్లయితే మన ఆరోగ్యం బాగుపడుతుంది, మన పుట్టబోయే ఫ్యూచర్ జనరేషన్స్ అంటే భావితరాల వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా పుడతారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఎరువులు పురుగు మందులు ఇవన్నీ వాడుకోకుండా ఉన్నట్లయితే కనుక ఆ భూమి సుభిక్షంగా ఉంటుంది. తర్వాత మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే మన ప్రధానమంత్రి మోడీ గారు ఆయన యొక్క మానసిక పుత్రిక స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ అంటే భారత్ అనేది ఒక స్వచ్ఛంగా ఉండాలి అనేది. స్వచ్ఛంగా అంటే మాట స్వచ్ఛము, ఆరోగ్యం స్వచ్ఛంగా ఉండాలి, అన్నీ స్వచ్ఛంగా ఉండాలనేది ఆయన యొక్క భావంతో పెట్టింది. ఆ స్వచ్ఛ భారత్ పెట్టినప్పుడు మా మేమున్న వీధిలో కూడా ఈ చివరి నుంచి ఒక ఆయన ఈ చివరి దాకా ఊడ్చుకుంటూ వచ్చేవారు, ఆ చివరి ఆయన ఈ చివరి వరకు స్వచ్ఛంగా ఉండాలని ఊడ్చడం జరిగింది. దానికి అమితాబ్ బచ్చన్ ఒక బ్రాండ్ అంబాసిడర్ కింద ఉన్నారు, అలాగే క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ కింద ఉన్నారు. కానీ ఇప్పుడు అది తిరోగమన దశ అయిపోయింది. ఇప్పుడు మనకు తెలుసు ఏ దశలో ఉందో, అమితాబ్ బచ్చన్ ఎక్కడ ఉన్నారో ఇప్పుడు మనకు తెలీదు, అలాగే సచిన్ టెండూల్కర్ ఎక్కడ ఉన్నారో కూడా మనకు తెలియని పరిస్థితి ఉంది. కానీ మా పశువులు మొదటి రోజు నుంచి కూడా, వాటి పుట్టినరోజు నుంచి కూడా వాటి యొక్క మూత్రము పేడ ద్వారా భూమిని స్వచ్ఛంగా ఉంచుతున్నాయి. ఎప్పుడైతే భూమి స్వచ్ఛంగా ఉందో పారే నీరు, బోర్ నీరు అన్నా అవనివచ్చు లేదంటే కాలువ నీరు అయినా అవి కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ రెండు ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో మానవుడు ప్రతి మానవుడు పీల్చే యొక్క గాలి కూడా స్వచ్ఛంగా ఉంటుంది. అంటే పంచభూతాల్లో ముఖ్యమైనటువంటి గాలి నీరు ఈ భూమి ఇంటిని ఈ మన యొక్క పశువులు వీటిని ఎంత చక్కగా మేనేజ్ చేస్తున్నాయో మనం గుర్తెరిగి వాటిని పోషణకి ముందుకు రావాలి. లేదు అనుకుంటే కనుక రాబో తరాలు ఖచ్చితంగా ఈ రోజున మనం బాగానే ఉన్నామని ఎవరికి వాళ్ళే తలుచుకుని ఉండొచ్చు, కానీ రాబోయే తరాల్లో మన తరంలో మన యొక్క కుటుంబంలోనే మన తరాల్లోనే అప్సవ్యమైనటువంటి ఇలాంటి ఇప్పుడుగా జరిగినట్టయితే ఎంతో క్షోభను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చేయి కలిపి ఈ రోజున మంచి వ్యవసాయం, ఏ విధమైనటువంటి రసాయనికాలు వాడినటువంటి వ్యవసాయానికి మనం రైతును ప్రోత్సహించి రైతును గౌరవించి రైతుకి సమస్త స్థానం కల్పించినట్లయితే ఈ రాబోయే తరాలు అందరూ బాగుంటాము, లేదనుకుంటే అందరం కూడా మనం సమృద్ధులు అవుతామని చెప్పి మీ అందరికి విన్నవించుకుంటూ ఈ రైతులను మంచి రైతులను ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ